ఆత్మస్వరూపుడైన మహాశైలర. ఆత్మకి పుట్టుక లేదు, సావు లేదు. రమణుడు ఎవరు? మరి ఆత్మే, పరమాత్మే. ఆత్మకి పుట్టుక లేదు, చావు లేకపోతే మరి పుట్టుక ఏంటి, చావు ఏమిటి అని, ఈ మరణం ఏమిటి, పుట్టుక ఏమిటి అని. పుట్టింది మరణిస్తుంది, వచ్చింది పోతుంది, ఇంకా ఉన్నదేదో ఉంటుంది. ఈ సిద్ధాంతం. అయితే రమణ పరమాత్మకి ఒక శరీరం వచ్చింది, పరమాత్మకే ఒక శరీరం కలిగింది. ఉపాధిని కనుక మనం మైనస్ చేస్తే, ఉపాధిని తీసేసి చూస్తే పుట్టుక లేదు, మరణము లేదు. ఈ పుట్టుక ఎవరికి? ఉపాధికి మాత్రమే. మరణం ఎవరికి? ఉపాధికి మాత్రమే. ఈ రోజున ఆయన 116వ జయంతి. ఇది ఈ జయంతి ఎందుకు చేస్తున్నాము అంటే, ఒక అవతార పురుషుడి జయంతి కానీ, ఒక మహాజ్ఞాని జయంతి కానీ, ఒక మహాగురువు జయంతి కానీ మనం చేసుకోవడానికి కారణం మనల్ని మనం పవిత్రం చేసుకోవడం కోసం. మన పవిత్రత కోసమే ఈ జయంతులు, ఈ పండుగలు ఇవన్నీ చేస్తున్నాం. అందులో ముఖ్యంగా రమణ భక్తులు ఈ రమణ జయంతిని పండగలాగా చేసుకుంటారు. ఆయన గురించి, జీవితం గురించి కొన్ని విషయాలు మనకు తెలియకపోతే ఆయన సందేశం మీద మనకు ప్రీతి కూడా కలగదు. అంటే ఈ రోజున ప్రత్యేకంగా ఆయన జయంతి కాబట్టి 116వ జయంతిది. ఆ జయంతి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 4 మాటలు ఆయన జీవితం గురించి చెప్పి తర్వాత ఆ జీవితంలో జరిగిన సంఘటనల గురించి వివరిస్తాను. దక్షిణ భారతదేశంలో అంటే తమిళనాడులో మదురై అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణానికి 30 మైళ్ళ దూరంలో తిరుచుళ్ళి అనే ఒక గ్రామం ఉంది, అది శివక్షేత్రం. ఆ తిరుచుళ్ళి గ్రామంలో రమణస్వామి భగవాన్ శ్రీ రమణ మహర్షి 1879వ సంవత్సరం డిసెంబర్ 30వ తేదీన అక్కడ ఒక ఉపాధిని తీసుకున్నారు. ఆయన జన్మించినటువంటిది రోజు అది, ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం. ఆయన తిరుచీలు గ్రామంలో జన్మించటం, ప్రాథమిక విద్య తిరుచీలు గ్రామంలోనే జరిగింది. తండ్రి గారి పేరు సుందరం అయ్యర్, తల్లి పేరు అళగమ్మ. ఆ పేర్లు సుందరం అంటే అందం, సాంస్క్రిట్లో సుందరం అంటే అందం, తమిళంలో అళగమ్మ అంటే అందం. అది బ్యూటీయే, ఇది బ్యూటీయే. తిరుచీళి గ్రామం కూడా శివక్షేత్రం. ఆయన జీవితం పొడుగున శివక్షేత్రాలతో అనుబంధం ఉంది ఆయనకి. ఆయనకి 11వ సంవత్సరంలో తండ్రి గారు నిర్యాణం అయ్యారు. తండ్రి గారు నిర్యాణం అయిన తర్వాత హై స్కూల్లో చదవటం కోసం మదురైపట్నం వచ్చారు. మదురైపట్నం రావటానికి కారణం వారి పినతండ్రి గారు అక్కడ ఏదో ఉద్యోగం చేస్తూ ఉండేవారు. దాని నిమిత్తం ఈయన చదువు నిమిత్తం మదురైపట్నం మిషన్ హై స్కూల్లో చదువుకునేవారు. చదువుకునే రోజుల్లో ఆయన అరుణాచలం పేరు వినటం, ఆయన ఒక బంధువు ద్వారా అరుణాచలం పేరు వినటం జరిగింది. అరుణాచలం అనే పేరు వినటం ఆయనకు జరిగినప్పుడు, అరుణాచలం అనేది ఈ భూమి మీద తిరువన్నామలై అని ఒక పట్టణం అని ఆయన అనుకోలేదు. అరుణాచలం అంటే మొట్టమొదట ఆయన బంధువు ద్వారా ఆయన విన్నప్పుడు దేవుడే భగవంతుడే అనిపించింది ఆయనకి. అది జన్మాంతర అనుబంధం. 16వ సంవత్సరంలో ఆయనకి మరణానుభవం కలిగింది. అది దేవరహస్యం. ఆ మరణానుభవం ఎలా కలిగిందంటే అది దేవరహస్యం. మదురై పట్టణంలో వారి పినతండ్రి గారి ఇంటికాడ ఉండగా, ఆ మేడపై అంతస్తు మేడపైన ఆ పినతండ్రి గారి ఇంట్లో మేడపైన గదిలో ఆయన కూర్చుని ఏదో చదువుకునే టైంలో అకారణంగా మరణానుభవం కలిగింది. ఇంతవరకు స్పిరిచువల్ హిస్టరీలో బ్రహ్మమును గురించి శ్రవణం చేయకుండా దానిని మననం చేయకుండా బ్రహ్మానుభవం పొందినవాడు ఆయన ఒక్కడ మాత్రమే. అసలు బ్రహ్మమనే శబ్దము వినకుండా బ్రహ్మానుభవం పొందినవాడు రమణస్వామి ఒక్కడ మాత్రమే. అది కావాలని ఆయన కోరుకోలేదు, అది సాధన చేసి పొందలేదు. ఆ మరణానము ఎందుకు కలిగింది అంటే అది కేవలము దేవరహస్యం. మరణానుభవం ద్వారా మరణము లేని స్థితిని పొందారు, అంటే ఇమ్మోర్టల్ స్టేట్ని పొందారు. ఆయన హృదయంలో ఉన్న మరణము లేని వస్తువు ఆయనకి అనుభవం అయ్యాను. ఇక్కడ ఇది ఊహలు కాదు, ఇమాజినేషన్ కాదు, స్పెక్యులేషన్ కాదు. ఒక విషయం మీరు గ్రహించాలి, అనుభవం ఉన్నప్పుడు ఊహలతోటి పని లేదు. మనకు మనమందరం మనుష్యులం, నేను మనిషిని ఎవరు అనుకోరు. ఇంచేత నేను మనిషిని అనేది నా అనుభవం, అంతేకాని నేను మనిషిని ఎవరు అనుకోరు. అనుభవం ఉన్నప్పుడు ఊహలక్కర్లేదు, అనుకోవటాలక్కర్లేదు. నేను అనుభవం అదేవిధంగా నేను మనిషిని అనుభవం మనకి ఎంత సహజంగా ఉందో, నేను బ్రహ్మమును మరణము లేని ఆ బ్రహ్మమును నేనే, సర్వకాల సర్వావస్థల్లో ఉన్న వస్తువును నేనే అని ఆయనకు అనుభవం కలిగింది మరణానుభవం ద్వారా. ఆయనకి ఇంకా ఊహలక్కర్లేదు, సాధనలక్కర్లేదు. అసలు జ్ఞానం అంటే శాస్త్రజ్ఞానం జ్ఞానం కాదు, లోక జ్ఞానం జ్ఞానం కాదు. మరి లేకపోతే వేదాంత జ్ఞానం జ్ఞానం అంటే అది జ్ఞానం కాదు. ఎటువంటి జ్ఞానాన్ని పొందమని మనకు ఉపనిషత్తులు చెబుతున్నాయంటే, ఈ లోకమంతా కూడా ఒక తత్వం వ్యాపించి ఉంది, ఆ తత్వం నీ హృదయంలో కూడా ఉంది, దానికి చావు లేదు, అది ఆనందంగా ఉంటుంది, శాంతంగా ఉంటుంది, ఏకంగా ఉంటుంది, నిదానంగా ఉంటుంది. అంతటా వ్యాపించిన తత్వం నీ హృదయంలో ఉంది కాబట్టి ఆ తత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటమే నిజమైన జ్ఞానం. ఆ వస్తువుని పొందడానికి చేస్తున్న ప్రయత్నమే సాధన. ఆ హృదయంలో ఉన్న సద్వస్తువుని పొందటం కోసం ఆత్మ విచారణ చెప్పారు, తర్వాత శరణాగతి చెప్పారు. అంటే వాళ్ళ యొక్క ప్రవృత్తిని బట్టి, వాళ్ళ జన్మాంతర సంస్కారాన్ని బట్టి ఒకరికి శరణాగతి మార్గం ఇష్టపడతారు, ఒకరి విచారణ మార్గం ఇష్టపడతారు. మార్గాలు వేరైనా చేరుకునే గమ్యం ఒకటే, ఉన్న వెలుగు ఒకటే, ఉన్న సత్యం ఒకటే, ఉన్న చైతన్యం ఒకటే, ఉన్న ఆత్మ ఒకటే, ఉన్న పరమార్థం ఒకటే, ఉన్న భగవంతుడు ఒక్కడే, ఆ వెలుగునే ఆ సత్యాన్నే అనేక మతాలలో అనేక పేర్లతో అనేక రూపాలతో ఆరాధిస్తున్నారు. ఏ మతం ద్వారా ఏ రూపం ద్వారా ఆరాధించినా ఉన్న వెలుగు మాత్రం ఒకటే. ఆ వెలుగుని మహా అంధకారంలోంచి మరణానుభవం ద్వారా బయటపడైన ఆ వెలుగును పొందారు. ఇది ఎప్పుడు జరిగిందంటే 1896 జూలై నెల 16వ తేదీన ఆయనకి మరణానుభవం కలిగింది. ఈ మరణానుభవం కలిగిన తర్వాత ప్రాపంచిక పరిస్థితుల పట్ల, ప్రాపంచిక సంఘటనల పట్ల, బంధువుల పట్ల, ఉపాధ్యాయుల పట్ల జీవితంలో జరిగే అనేక విషయాలు జరుగుతాయి, సంసార కుటుంబ విషయాల పట్ల, వాళ్ళ స్నేహితుల పట్ల ఆయన దృష్టి ఎంతో మారిపోయింది. అంతకుముందు దృష్టి వేరు ప్రపంచాన్ని తూచేటప్పుడు, ఇప్పుడు వేరు. జ్ఞానికి అజ్ఞానికి ఒకటి తేడా, జ్ఞాని ప్రపంచాన్ని చూస్తూ ఉంటాడు, అజ్ఞాని ప్రపంచాన్ని చూస్తూ ఉంటాడు. అజ్ఞాని బ్రహ్మమునే ప్రపంచంగా చూస్తాడు, జ్ఞాని ప్రపంచాన్ని కూడా బ్రహ్మముగా చూస్తాడు. ఆ బ్రహ్మము యొక్క వైభవం మనకేం తెలుస్తుంది? రాగద్వేషాలు కామక్రోధాలు అనే కెరటాల మీద ఈదుతున్న మనకి గ్రౌండ్కి వెళ్ళలేం మనం. పైన ఉరికే లైక్స్ డిస్లైక్స్ అనే కెరటాల మీద ఈతల కొట్టే మనం లోపలికి దిగి ఆ గ్రౌండ్ని ఆ జన్మస్థానాన్ని నేను యొక్క తలంపు యొక్క జన్మస్థానాన్ని అందుకోలేం. మనకు ఆ వైరాగ్యము చాలటం లేదు, ఆ బరువు చాలటం లేదు. ఈయనకి ఎప్పుడైతే బ్రహ్మానుభవం కలిగిందో భగవంతుడు అప్పుడు ఆ దేహాన్ని ఆయన స్వాధీనం చేసుకున్నాడు. ఆయన ద్వారా టీచింగ్ కోసం, ఆయన ద్వారా మానవజాతికి ఉపదేశం చేయించటం కోసం అరుణాచలం తీసుకురావాలని అరుణాచలేశ్వరుడు ఒక ఉపాయం పన్నాడు. ఆయన ఇంటికాడ ఏదో వ్యాకరణ సంబంధించిన విషయాలు రాస్తుంటే ఆ ఆత్మానుభవం, ఆ చైతన్య అనుభవం, ఆ సమాధి స్థితి వరించి 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 ఆయన మీద పడతాం, పుస్తకం చేతిలోంచి జారిపోతుంది. అప్పుడు వాళ్ళు అన్నగారు ఏమని చెప్పాడంటే అది అరుణాచలేశ్వరుడే అనిపించాడు. అది నీబోటి యోగికి ఇంటికాడ పనేముంది, ఎక్కడికైనా పోరాదా అన్నాడు. అప్పుడు యోగి అనేసాడు, అది కూడా తెలివితోటి ఎరుగుతోటి అన్నమాట కాదు, అది ఉడికే మెకానికల్గా ఆటోమేటిక్గా మాట వచ్చింది అంతే. నిజంగా అప్పటికి యోగయ్య ఉన్నాడు ఈయన, కానీ యోగయ్య ఉన్నాడన్న సంగతి ఆయనకు తెలియదు. హేళన కోసం నీబోటి యోగికి ఇంటికాడ పనేముంది, ఎక్కడికైనా పోరాదా అన్నాడు అన్నగారు. అప్పుడు వెంటనే నిజమే, మనకి ఇంటికాడ పనేముంది అని అనుకున్నాడు ఈయన. మరి ఎక్కడికి వెళ్ళాలి అని లోపల ఇదంతా చేస్తున్నది అరుణాచలేశ్వరుడే. లోపల ఆయన హృదయంలోంచి అరుణాచలం 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 అని స్ఫురించింది. ఎక్కడికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు అరుణాచలం వెళ్ళాలని స్ఫురించింది, ఆయన హృదయంలోనే స్ఫురించింది అది. సరే అరుణాచలం వెళ్ళాలని నిలబడ్డాడు. నిలబడితే పైసలు ఎక్కడికి, మరి అరుణాచలేశ్వరుడు అన్నీ పురమాయిస్తున్నాడు. అప్పుడు అన్నగారు ఏమన్నా అంటే పలానా గూట్లో డబ్బుంది, నా కాలేజీ జీతం కట్టిన స్కూల్కి వెళుతున్నా కాను అని అరుణాచలేశ్వరుడు డబ్బు కూడా పురమాయించాడు. నా జీవితంలో ఒకేసారి అబద్ధం చెప్పానని ఆయన చెప్పాడు. ఎప్పుడంటే ఈయన అరుణాచలం వెళ్ళటానికి నిలబడ్డాడు అటండి. ఎక్కడికి వెళుతున్నామని అమ్మగారు అడిగాడు అటండి. అడిగితే ఈయన అరుణాచలం ప్రయాణం అయి ఉంటే స్కూల్కి హై స్కూల్కి వెళుతున్నాను అన్నాడు అటండి. అప్పుడు అబద్ధం చెప్పానని చెప్పాడండి ఆయన. హై స్కూల్కి వెళుతున్నాను అన్నాడు. అయితే హై స్కూల్కి వెళతా అంటే నీ హై స్కూల్ పక్కన నా కాలేజీ కూడా ఉంది, ఇవి డబ్బు పలానా గూట్లో ఉంది, ఆ జీతం కట్టు, నా కాలేజీ జీతం కట్టేసి నువ్వు హై స్కూల్కి కట్టినావు అని చెప్పాడు. అంటే అప్పుడు అనుకున్నాడు అరుణాచలేశ్వరుడు డబ్బు కూడా ఏర్పాటు చేస్తున్నాడు మనం ప్రయాణానికని. అంటే ఈశ్వరుడు సజీవంగా ఉంటాడు. జ్ఞానికి ఈశ్వరుడు లేని చోటు కనపడదు, అజ్ఞానికి ఉన్న చోటు కనపడదు. ఆయన సరే అక్కడి నుంచి అరుణాచలం బయలుదేరాడు. ఒక గంట ఆలస్యంగా స్టేషన్కి వచ్చాడు, బండి కూడా గంట ఆలస్యంగా వచ్చింది. మొత్తం మీద దారిలో కొన్ని ఇబ్బందులు పడి కొంత దూరం నడిచి 1896 సెప్టెంబర్ 1వ తేదీ ఉదయానికి అరుణాచలం చేరుకున్నాడు. అరుణాచలం అంటే తిరువన్నామలైలో ఒక పవిత్రమైన కొండ, ఆ కొండనే అరుణాచలం అని అంటారు. ఆ ఊరి పేరు అరుణాచలం, కొండ పేరు అరుణాచలం, దేవుడి పేరు అరుణాచలం. అరుణాచలం వచ్చి నాకు భక్తిని ప్రసాదించు, జ్ఞానమును ప్రసాదించు, వైరాగ్యమును ప్రసాదించని ఆయన అడగలేదు. ఆయనకి అరుణాచలేశ్వరుడి పట్ల ఎప్పుడు తండ్రి భావన ఉండేది, జనక భావన ఉండేది. ఓ తండ్రి, ఓ అప్ప, నువ్వు రమ్మంటేనే నేను వచ్చాను అన్నాడు. నాయంతట నేనుగా రాలేదు, నీ కేక వినపడి, నీ పిలుపు వినపడి నువ్వు రమ్మంటే నేను వచ్చాను అన్నాడు. అంతేకాని తనంతట తానుగా రాలేదు. మనం మామూలుగా దేవాలయాల్లోకి వెళ్ళి అడిగాం, నా పద్ధతి ఉంది చూశారు, జ్ఞానమును ప్రసాదించు, వైరాగ్యమును ప్రసాదించు అని అడగలేదు. అంటే అప్పటికే తత్వం ఆయనకి అవగాహన అయ్యింది. వస్తువు ఆయన అనుభవ గుళ్ళో ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడు అనుభవంలోకి వచ్చి ఉన్నాడు. ఆ దేవుడు అప్పుడే సర్వంతా అంతటా వ్యాపించున్న వస్తువే ఆయనకు అనుభవంలోకి అప్పుడే చిక్కి ఉంది. రమణస్వామి ఏ వస్తువునైతే తన అనుభవంలోకి తెచ్చుకున్నాడో, ఏ పరమాత్మ అయితే ఆయనకి అప్రయత్నంగా వ్యక్తమైందో, ఆ జన్మాంతర అనుబంధం అనండి లేకపోతే దేవరహస్యం అనండి ఏదైనా వండి, వస్తు జరిగిన సంఘటన అది. అది హృదయంలో ఆయనకు అనుభవంలోకి వచ్చినటువంటి వస్తువు. ఆ తత్వం అర్థం అయ్యాక మనకి పూర్వజన్మల గొడవలు ఉండవు, రాబోయే జన్మల గొడవు ఉండదు, ఈ ద్వంద్వాల గొడవు ఉండదు, ఈ ఇష్టాలు లైక్స్ డిజ్లైక్స్ కూడా ఉండదు, తర్వాత ఇతర లోకాల గొడవ ఉండదు. అన్ని లోకాల గొడవలు, అన్ని జన్మల గొడవలు, అన్ని ఈ లోకం పరలోకం రాబోయే జన్మల యొక్క విషయాలు, పూర్వజన్మల విషయాలు, ఎప్పుడైతే తత్వం మనకు అనుభవంలోకి వచ్చిందో అన్నీ ఒకేసారి అణిగిపోతాయి. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. తత్వం మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు ఇంక జన్మని, పూర్వజన్మని, పునర్జన్మని, లేకపోతే స్వర్గలోకం అని, నరకలోకం అని, లేకపోతే ఈ ద్వంద్వాల పుణ్యం అని, పాపం అని, ఈ ధర్మం అని, అధర్మం అని, ఈ పోరాటాలన్నీ ఆగిపోతాయి. ఎప్పుడు? తత్వం మన చేతికి అందినప్పుడు. ఆయన చెప్పేది ఏమిటంటే సన్యాసం అంటే పరిశుద్ధమైన జ్ఞానమే సన్యాసం అని. ఈశ్వరుడికి ఆయన తనను తాను అర్పించుకున్నాడు. అరుణాచలేశ్వరుడికి వచ్చి టౌన్ మధ్యలో ఉన్నటువంటి ఒక ట్యాంకులో, ఒక ట్యాంక్ దగ్గర ఆయనకి ఆయనే సన్యాసం తీసేసుకున్నాడు. ఆయన బట్టల చెరులో పడేసి ఒక కౌపీను గోచి పెట్టుకుని ఆయన అంతటా ఆయనే సన్యాసం తీసుకున్నాడు. అరుణాచలం వచ్చిన రోజున ఆయన కౌపీను ధరించాడు. 54 సంవత్సరములు ఆయన అరుణాచలంలో ఉన్నారు. ఆశ్రమానికి ఆస్తులు పెరిగినాయి, ఆశ్రమంలోకి పండితులు వచ్చారు, కవులు వచ్చారు, యాక్ట్రస్ వచ్చారు, డాక్టర్స్ వచ్చారు, ట్రేడర్స్ వచ్చారు, ప్రపంచంలో సైంటిస్టులు వచ్చారు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాల్లోని అన్ని దేశాల్లోని మాధవులందరూ ఆయన వచ్చి దర్శించారు. కానీ ఆయన మాత్రం కౌపీనం విడిచిపెట్టలేదు. వాడు ఋషి. ఒకసారి రమణ మహర్షి గారి దగ్గర ఒక దొర అడిగాడట, మాయ అంటే ఏమిటి అని. అంటే ఆ రోజున ఆయన సమాధానం చెప్పలేదట. మరుసటి రోజున డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆయన దర్శనానికి వచ్చారట. వస్తే ఆయన వచ్చి అరగంట సేపు కూర్చుని మౌనంగా ఉండి ఆయన సమక్షంలో రాధాకృష్ణ గారు ఆయన దగ్గర సెలవు తీసుకుని ఆశ్రమం విడిచి బయటకు వస్తే భగవాన్ యొక్క హాల్లో కూర్చున్న వాళ్ళు అందరూ కూడా రాధాకృష్ణ గారు కూడా వచ్చేసారట బయటికి. మొత్తం అందరూనండి. కానీ ఆ మాయ అంటే ఎలా ఉంటుందని అడిగిన దొరగారు తప్పించి. ఏమండి అప్పుడు అన్నారటండి, ఏమండి దొరగారు మాయ అంటే ఇప్పుడు తెలిసిందా మీకు అన్నారటండి. మాయ అంటే వచ్చిన పని మరిచిపోవటం మాయ. అంటే మీరందరూ ఎందుకు వచ్చారు? నన్ను చూడటానికి వచ్చారు. కానీ ఇప్పుడు రాధాకృష్ణ గారు వచ్చారు. సరసాయనగ లోకం ఏంటంటే అధికారం చుట్టూ, డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటుంది లోకం. మామూలుగా ఇప్పుడు మరి వీళ్ళందరూ వచ్చిన నన్ను చూడటానికి వచ్చిన వాళ్ళందరూ వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? రాధాకృష్ణ గారు కూడా వెళ్ళిపోయారు. ఇదే మాయ. మాయ అంటే ఎక్కడ లేదు, ఇదే మాయ. నీకు ప్రత్యక్షంగా నీకు అర్థమవుతుంది కదా. అసలు లోకంలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే, 1 ఆరోగ్యం, 2 అధికారం, 3 ధనం. ఈ 3 ఉంటే మనం సుఖంగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు, శాంతంగా ఉండొచ్చు అని అనిపిస్తుంది మనకి. కానీ ఈ 3 ఉన్నవాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఆరోగ్యం ఉన్నవాళ్ళు ఉన్నారు, అధికారం ఉన్నవాళ్ళు ఉన్నారు, డబ్బు ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ శాంతిగా ఉన్నారంటే లేరు, వారందరూ సుఖంగా ఉన్నారంటే లేరు, వారందరూ ఆనందంగా ఉన్నారంటే లేరు. అంచేతే మోక్షము పొందే వరకు, మోక్షం అంటే విడుదల, మోక్షం అంటే విడుదల. అంటే దేనిలోంచి విడుదల? ఈ జన్మ మరణ ప్రవాహంలోంచి విడుదల. ఆ విడుదల పొందిన వాడికి సుఖం సుఖం తెలుస్తుంది, వాడు సుఖి అవుతాడు. ఎవడైతే మోక్షాన్ని పొందాడో వాడు మాత్రమే నిజమైన సుఖి అవుతాడు. కానీ మనం మోక్షంలోనే నిజమైన సుఖం ఉందని మనకి ఇంకా విషయం అవగాహనలోకి రాలేదు. కానీ అందుచేత ఈ ధనంలోనే, ఆరోగ్యంలోనే, ఈ అధికారంలోనే సుఖం ఉందని అనిపిస్తూ ఉంటుంది. అదే మాయ. రమణస్వామి అరుణాచలం కొండలో అనేక చోట్ల తిరిగేవారు. ఎండకి ఎండి, వర్షానికి తడిసి, అలాగే అరుణాచలం యొక్క ఆ టౌన్ యొక్క సరిహద్దుల్లోనే ఆ కొండ యొక్క కొన్ని గుహల్లో కాలక్షేపం చేశారు. మన భారతదేశంలో ఆయన సందేశాన్ని వ్యాప్తి చేసిన వాళ్ళు ముఖ్యుడు గణపతి శాస్త్రి గారు. పాశ్చాత్య దేశాలకి పాల బ్రంటన ద్వారా మొట్టమొదటి ఆయన మెసేజ్ పాశ్చాత్య దేశాలకి అందింది. రమణ మహర్షి గారిని అరుణాచలం వచ్చిన తర్వాత బ్రాహ్మణ స్వామిని పిలిచేవారు. అప్పుడు రమణ మహర్షి అనే పేరు లేదు ఆయనకి, బ్రాహ్మణ స్వామి అని పిలిచేవారు. ఆయన విరూపాక్ష గుహలో ఉండగా గణపతి శాస్త్రి గారు 1907 వచ్చి రమణస్వామిని చూశారు. అప్పుడు ఘట్టం ఏమిటంటే ఎవరూ లేరు, భగవాన్ ఒక్కరే కూర్చుని ఉన్నారు. గణపతి శాస్త్రి గారు వచ్చారు. వచ్చి ఆయన 2 పాదాలు పట్టుకుని, చదవలసిన పుస్తకాలన్నీ చదివాను, చేయవలసిన మంత్రజపం అంతా చేశాను, మరి ఎన్నో గ్రంథాలు పరిశీలించి చూచాను, ఇంకా నాకు ఎంత మేధావన అయినప్పటికీ తపస్సు యొక్క స్వరూపం నాకు అందలేదు, నాకు అవగాహన కాలేదని గణపతి శాస్త్రి గారు ఆ 2 పాదాల మీద ఆయన 2 పాదాలకి ఆయన 2 చేతులతో నమస్కరించి వినయంగా కూర్చుని ఆయన సమాధానం కోసం వేచి చూస్తున్నారు. కానీ అది ఈశ్వర సంకల్పం అనుకుంటాను. ఆ ఇద్దరు సమావేశాన్ని ఎవరు భంగపరచలేదు. రమణస్వామి 1-5 నిమిషాలు మౌనంగా ఉండి అప్పుడు ఆయన మాటలే తక్కువ, ఆయన అత్యంత క్రియాశీలి, మాటలు తక్కువ, అత్యంత క్రియాశీలి, మధుర స్వభావం కలవారు. ఆయన చేస్తున్న పని మనకు తెలియాలని ఆయన అనుకోరు. ఇంకేది, జ్ఞానికి ఇతరులు లేరు కాబట్టి. తపస్సు యొక్క స్వరూపం ఏమిటి అని అడిగారు గణపతి శాస్త్రి గారు. అప్పుడు రమణస్వామి చెప్పిన సమాధానం ఏమిటంటే, ఇంత డైరెక్ట్గా చెప్పింది ఆయనకి ఉపనిషత్తుల్లో వేదాలలో కూడా ఆయన కనపడలేదు శాస్త్రి గారికి. నెమ్మదిగా స్లోగా స్టడీగా ఆ మాట కంఠం పెగలించుకుని పెగలించుకుని నెమ్మదిగా మాట్లాడుతూ ఒక్కో మాట ఒక్కో మాటతోటి నేను అనే ఒక తలంపు ఉంది, నేను అనే ఒక భావన ఉంది మనందరికీ, నేను అనే ఒక తలంపు ఉంది, నేను అనే ఒక భావన ఉంది. ఈ నేను అనే తలంపు ఎక్కడి నుంచి, మన లోపల నుంచే వస్తుంది. ఈ నేననే తలంపు ఎక్కడి నుంచి వస్తుందో, ఈ నేను అనే భావన ఎక్కడి నుంచి వస్తుందో నువ్వు పరికించి పరిశీలించి పరిశోధించి చూస్తే నీ మనస్సు వెళ్ళి అక్కడ లయమవుతుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇది అర్థం చేసి, ఇది సాధనకి చాలా ముఖ్యం. అంటే జ్ఞాన మార్గాన్ని ప్రీతిపడేవాళ్ళు, జ్ఞాన మార్గం అంటే ఇష్టపడేవాళ్ళు ఈ వాక్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి, బాగా మదించాలి, దాని లోతులు చూడాలి. నేను అనే తలంపు, నేను అనే భావన నీ లోపల నుంచే ఉదయిస్తుంది. అది ఎక్కడి నుంచి ఉదయిస్తుందో, ఎక్కడి నుంచి పుట్టుకు వస్తుందో నువ్వు పరిశీలించి పరిశీలించి చూడగా చూడగా ఈ మనస్సు వెళ్ళి అక్కడే లయిస్తుంది. అంటే మనస్సు ఎక్కడ పుడతాందో మనస్సు వెళ్ళి అక్కడే అది దాని పుట్టిన చోటు కనుక అది చూడగలిగితే అక్కడ లయిస్తుంది, అక్కడేది నశిస్తుంది. రమణ మహర్షి గారు స్పిరిచువల్ సైంటిస్టు, ఆయన సైంటిస్టే, స్పిరిచువల్ సైంటిస్టు. అంతా ఆయన అనుభవంలోంచి తీసి చెప్పినే కానీ ఊహించి చెప్పింది ఒక్క విషయం కూడా లేదు. శాస్త్రంలో ఏదో కోట్ చేసి చెప్పడం కూడా కాదు. అంచేది ఆయన అనుభవంలోంచి తీసి మనకు అనుభవం కలిగేటట్టు చెప్పటం, అది అక్కడ విశేషం. మన దైనందిన జీవితంలో రమణ మహర్షి గారు చెప్పిన విషయాన్ని మనం బాగా విశ్లేషణ చేసుకుంటే గాఢ నిద్రలోంచి మెలకువలోకి వచ్చినప్పుడు ఈ మనస్సు వచ్చాక, అంటే నేననే తలంపు వచ్చాక మనకి ప్రపంచం కనిపిస్తుంది, శరీరం కనిపిస్తుంది, వృత్తి తెలుస్తుంది, దేవుడు జ్ఞాపకం వస్తాడు. ఇది బాగా అర్థం చేసుకోండి. గాఢ నిద్రలోంచి జాగ్రత్త అవస్థలోకి వచ్చే ముందు ఈ నేననే తలంపు ఎక్కడ పుట్టి వస్తుందో అదే ఆధ్యాత్మిక హృదయం. మళ్ళీ జాగ్రత్త అవస్థలోంచి గాఢ నిద్రలోకి వెళ్ళేటప్పుడు మనకు నిద్ర పట్టే ముందు ఈ మనస్సు వెళ్ళి ఎక్కడ లయిస్తుందో అదే ఆధ్యాత్మిక హృదయం. రోజు ఈ మనస్సు చేస్తుంది ఈ పని. ఉపాసనా స్థానాల్లో ముఖ్యమైన స్థానం హృదయం. మనస్సు గాఢ నిద్రలో అది పుట్టిన చోటైనటువంటి హృదయంలో ఉంటుంది. అక్కడ నామరూప చింతన ఉండదు, లోక చింతన ఉండదు, బాహ్య ప్రపంచం కూడా ఉండదు. జగత్తు కూడా ఉండదు, జీవుడు కూడా ఉండదు, ఈశ్వరుడు విషయం కూడా అక్కడ ఏం ఉండదు. అంటే ఇప్పుడు గాఢ నిద్రలో మనస్సు దాని సోర్సులో అది లయించి ఉంటుంది, అక్కడే నిలబడి ఉంటుంది అది. కానీ అది లేచి మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి మనం వచ్చినప్పుడు అది మెదడులోకి వస్తుంది, హృదయంలోంచి మెదడులోకి వస్తుంది. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏమిటంటే, అన్ని అరిష్టాలకి, అన్ని అనర్థాలకి, రాబోయే జన్మలకి, అన్ని వాసనలకి, అన్ని సంస్కారాలకి, అన్ని తలంపులకి, అన్ని డిఫికల్టీస్కి, అన్ని డిసప్పాయింట్మెంట్స్కి, అన్ని టెన్షన్స్కి, అన్ని ఎక్కడున్నాయంటే మనస్సులోనే ఉన్నాయి. ఈ మనస్సు గాఢ నిద్రలో హృదయంలో ఉంటుంది, జాగ్రత్త అవస్థలో మెదడులో ఉంటుంది. మనకి నేననే తలంపు ఉంది, ఇది బాగా అర్థం చేసుకోండి మీరు. ఈ నేనుని ఎవరు మనకు నేనుగా వ్యక్తం అవుతున్నారని, శరీరము నేను అనదు, చైతన్యము కూడా నేను అని అనదు. మరి నేనని ఎవరు అంటున్నారు అని, చైతన్యానికి నేను అనే తలంపు లేదు, దేహానికి నేను అనదు, జడ వస్తువు కాబట్టి. ఆ దానికి దీనికి మధ్యలో ఈ నేననే తలంపు పుట్టుకుని వస్తుంది. మీ మూలం, మీ సెంటరు, మీ మూలం మీ హృదయంలో ఉంది, కానీ పుస్తకాల్లో లేదని చెప్పటానికి వచ్చినటువంటి అవతారం రమణస్వామి అవతారం. సర్వసాధారణంగా శాస్త్రాల్లో వెతుకుతారు చాలామంది ఆత్మని. భగవంతుడు కృష్ణుడు కూడా నేను భగవద్గీతలో ఉన్నానని చెప్పలేదు, నేను నీ హృదయంలో ఉన్నాననే చెప్పాడు. ఆత్మగా ఉన్నాను, చైతన్యముగా ఉన్నాను, నీ హృదయంలోనే ఉన్నానని చెప్పాడు. అంటే రమణస్వామి యొక్క అవతారం యొక్క ముఖ్య ప్రయోజనం ఏంటంటే, మీ సెంటర్ మీ హృదయంలోనే ఉంది, మీ సెంటర్ మీ హృదయంలోనే ఉంది. అందుచేత మీ హృదయంలోనే మీరు అన్వేషించాలి, మీ హృదయంలోనే మీరు వెతకాలి. అది శాస్త్రంలో వెతికితే తెలియదు, గురువు శాస్త్రం మార్గం చూపిస్తారు, ఉపదేశం చేస్తారు. ఆ ఉపదేశాన్ని నువ్వు అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని, నీ హృదయంలోనే వస్తు ఉంది కాబట్టి నీ హృదయంలోకి మునిగి దాన్ని పట్టుకోవాలి. ఈ విచారణ నీ లోపలే జరగాలి. అంటే ఈ ప్రపంచము, ఈ శాస్త్రాలు, ఇవన్నీ మన దేహానికి బయట ఉన్నాయి. నువ్వు దేహానికి లోపల, నువ్వు అసలు నీ మూలం, నీ సెంటర్ అంతా నీ లోపల ఉంది. నేననే తలంపు యొక్క మూలం నీకు తెలియకపోయినా నేననే తలంపు నీకు తెలుస్తుంది, అది నీకు ప్రత్యక్షంగా తెలుస్తుంది. అక్కడ మాట చెప్పారు రమణస్వామి, కుక్క యజమాని యొక్క వాసన పట్టుకుని, వాసన ద్వారా యజమాని యొక్క జాడ ఏ విధంగా అయితే తెలుసుకుంటుందో, ఆ నేననే తలంపుని నువ్వు ఆధారంగా చేసుకుని, ఆ నేననే తలంపుని ఉపసంహరించి ఉపసంహరించి ఉపసంహరిస్తే, దాన్ని విత్డ్రా చేస్తే, అది దాన్ని నెమ్మదిగా ఉపసంహరించబట్టడం వల్ల దాని మూలంలోకి అది వెళుతుంది. దాని మూలంలోకి అది ఎప్పుడైతే వెళ్ళిందో అది నాశనం అవుతుంది. అది నాశనం అయిన వెంటనే నువ్వు పోతావని అనుకోవద్దు. నీ హృదయంలో ఉన్న దేవుడు, ఈ వైకుంఠంలో ఏ నారాయణుడైతే ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావో, కైలాసంలో ఏ శివుడైతే ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావో, వాడు నీ హృదయంలోనే ఉన్నాడు. వాడు ఎక్కడ ఉన్నాడనుకుంటున్నావు, నీ మనస్సు వెనకాలే ఉన్నాడు, ఈ నేననే తలంపు యొక్క వెనకాలే ఉన్నాడు. అంచేది నువ్వు మనస్సును అంతర్ముఖం చేస్తే నీ మనస్సు వెనకాలన్న దేవుడు నీకు తెలుస్తాడు. రమణస్వామి ఇక్కడ చక్కటి విషయం చెప్పారు, సాధకుడు ఉన్నంతసేపు పూజ, ఈ నేను అనేవాడు సాధన చేస్తున్నాడు. అంటే ఎవడైతే మనలో నేనుగా స్ఫురిస్తున్నాడో వాడే సాధన చేస్తున్నాడు. ఆ వాడు పూజ చేసేవాడు వాడే, జపం చేసేవాడు వాడే, ధ్యానం చేసేవాడు వాడే, ఎవడు ఈ నేననేవాడే. ఎవడైతే నీలో ఆ జీవుడే మనకు నేనుగా వ్యక్తం అవుతున్నాడు, విచారణ చేసేవాడు వాడే. ఇది వాడున్నంతసేపు పూజ చెయ్యాలి, జపం చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి, విచారణ చెయ్యాలి, అన్వేషణ చెయ్యాలి, అన్నీ చెయ్యాలి. వాడిని తీసేస్తే ఇది కూడా వాళ్ళేదన్నారు. ఎవడైతే నీ లోపలుండి సాధన చేస్తున్నాడో వాణ్ణి నువ్వు తీసేయగలిగితే వీటితోటి పని లేదు. అందుచేత నువ్వు జపించేవాణ్ణి జపించవయ్యా, ఆ జపం ఎవరూ చేయటం లేదన్నారు. నేను ఎవరిని విచారణ మామూలుగా మనం చెయ్యాలంటే స్థూల బుద్ధి ఉంటే మనం చేయలేం, దానికి సటిల్ ఇంటలెక్ట్ కావాలి, సూక్ష్మాతి సూక్ష్మమైన బుద్ధి ఉండాలి ఈ నేనెవడని విచారణ చేయటానికి. దానికి సాత్వికమైన ఆహారం తీసుకోవాలి, మితాహారం తీసుకోవాలి. మితాహారం తీసుకుంటే సాత్విక ఆహారం తీసుకుంటే సాత్విక గుణం వస్తుంది, సాత్విక బుద్ధి వస్తుంది. ఆ సాత్విక బుద్ధి సహాయంతో విచారణ చేయగలం, కానీ కేవలం సిద్ధాంతం చదివినంత మాత్రం చేత మనం చేయలేము. అంచేత ఆహారంలో యుక్తంగా ఉండు, తర్వాత నీ మాటల్లో యుక్తంగా ఉండు. మనం ఏదైనా ఒక మాట మాట్లాడితే, చేతితో ఒక పని చేస్తే, ఏదైనా మనస్సుతో ఒక సంకల్పం చేస్తే అది మనకు బ్రహ్మానుభవం కలగటానికి సహకారంగా ఉండాలి. అందుచేత ఇక్కడ ఈ నేను గురించి, ఈ నేననే విచారణ నువ్వు చెయ్యాలంటే నీకు సత్వగుణం కావాలి. సత్వగుణం కావాలంటే ఆహారనయము ఉండాలి, సత్పురుషులు సహవాసం ఉండాలి, ఈ సజ్జన సాంగత్యం అవసరం. ఇవన్నీ కూడా నీకు నేనెవడనే విచారణకి సహకరిస్తాయి. ఏదైతే మనం నేను నేను అని అంటున్నామో అది నిజము కాదు. అదే నిజమైతే విచారణ చేయక్కర్లేదు. ఇప్పుడు మనం నేను నేనేది ఒక తలంపు మాత్రమే, అది మొదటి తలంపు, అది ప్రథమ తలంపు, అది ప్రధాన తలంపు, అది దేహానికే పరిమితమైన తలంపు. దాన్ని బాడీ బౌండ్ ఐ అంటారు, ఆర్టిఫిషియల్ ఐ అంటారు, దాన్ని నిజానేను అంటారు. అంటే ఈ నిజానేని ఎక్కడైతే పతనం అవుతుందో, ఈ నిజానేని ఎక్కడైతే పడిపోయిందో, అక్కడే నిజమైన నేను ఒకటి నిన్ను ఆవరిస్తుంది. అయితే ఈ నిజానేనికి అప్స్ డౌన్స్ ఉన్నాయి, ఆ నిజమైన నేనికి అప్స్ డౌన్స్ లేవు. అది అంతటా వ్యాపించి ఉంది, అది సమానముగా ఉంది. జనక మహారాజు ఏమని చెప్పాడంటే, ఆయన తపస్సు చేసి చేసి, యోగాభ్యాసం చేసి చేసి జనక మహారాజు ఒక మాట చెప్పాడు, దొరికాడు దొంగ అన్నాడు. ఎవరు ఆ దొంగ? ఎవరటం? ఆయన మనస్సే దొంగటం. ఇంతవరకు ఎవరో ఎవరో కారణంగానే నా హృదయంలో ఉన్న శాంతి నాకు దొరకటం లేదనుకుంటున్నాను, కానీ నా మనస్సు కారణంగానే, ఈ నేననే తలంపు కారణంగానే నా హృదయంలో ఉన్న శాంతి నాకు దొరకటం లేదన్న సంగతి ఈనాటికి అర్థమైంది. ఇప్పుడు దొంగ దొరికాడు అంటే మోక్షం నా హృదయంలోనే ఉంది, కానీ ఆ మోక్షాన్ని అందకుండా చేసేవాళ్ళు ఇతరులు కాదు, ఈ నేననే తలంపే నాకు అందకుండా చేస్తుంది. అంటే వీడే ఈ దొంగ అన్న సంగతి నాకు ఈనాటికి అర్థమైంది. ఇప్పుడు దొంగ ఎవడో తెలిసాడు కాబట్టి ఆ దొంగని నశింపు చేసే వరకు, ఆ దొంగని డిస్ట్రాయ్ చేసే వరకు నేను ఆ దొంగని విడిచిపెట్టను అన్నాడు జనక మహారాజు. ఈ జనక మహారాజు చెప్పినటువంటి మాట అంటే మోక్షం అనేది మన హృదయంలోనే ఉంది. మోక్షం అనేది ఎక్కడుంది? మన హృదయంలోనే ఉంది. మనకెక్కడో దూరాన లేదు మోక్షం. అయితే మన హృదయంలో ఉన్న మోక్షాన్ని మనకు అందుబాటులోకి రాకుండా మనం చెప్పి ఈ నేనే అడ్డేస్తుంది. అంటే వీడిని తొలగిస్తే, వీడిని నాశనం చేయగలిగితే, వీడిని మనం ఎలిమినేట్ చేయగలిగితే ఈ నేనని ఆ హృదయమైన వస్తువు మనకి వ్యక్తం అవుతుంది. మనకు భగవంతుడు రెండు శక్తులు ఇచ్చాడు, ఒకటి ఏమిటంటే మనస్సు, రెండు ప్రాణం. మనస్సుతో ఆలోచించుకుంటాం, ప్రాణంతో, ప్రాణం వల్ల మనకు శక్తి వస్తుంది, శరీరంతో పనిచేస్తాం. అంటే ఈ రెండింటి యొక్క మూలం లోపల ఒకటే. ఎక్కడైతే మనస్సు పుడుతుందో అక్కడి నుంచే ప్రాణం కూడా ఉదయిస్తుంది. అందుచేత నువ్వు ప్రాణాయామం వల్ల కూడా నీకు మనస్సు యొక్క నిగ్రహం వస్తుంది. ప్రాణాయామం వల్ల మనస్సు నశించదు కానీ మనోనిగ్రహం కలుగుతుందని చెప్పారు ఆయన. ఈ నేను నేననే మొదటి తలంపు, ఈ మొదటి తలంపుకి వచ్చే ఇతర తలంపులు ఇవన్నీ కలిసి మనస్సు అవుతుంది. ఇక్కడ విషయం మనం అర్థం చేసుకోవాల్సింది స్వతంత్రమైనది కాదు అన్నారు రమణాచార్యులు. ఏమన్నారంటే, ఈ మనస్సు ఇది చూసారు, ఇది స్వతంత్రమైనది కాదు. ఈ మనస్సు, ఈ జీవుడు స్వతంత్రమైన వాడు కాదు, దానికి ఏదో శవం ఉండాలి. అంచేది నీ శరీరం చనిపోయిన తర్వాత అది కొత్త దేహం కోసం వెతుక్కుంటున్నట్టు, ఏదో ఆకారం లేదు, ఏదో దానికి ఒక ఆకారం కావాలి, దానికి ఒక రూపం కావాలి, దానికి ఏదో పేరు కావాలి, ఇవన్నీ కావాలి. ఇంకా స్వతంత్రంగా అది ఉండలేదు. అంటే నీ శరీరం మరణించిన తర్వాత నీ శరీరంలో ఉన్న జీవుడు కొత్త శరీరం కోసం వెతుక్కుంటాడు, వెతుక్కుని ఎక్కడో కొత్త శరీరంలో ప్రవేశిస్తాడు, దాన్నే పునర్జన్మ అన్నారు. ఇక్కడ ఉన్నది నలుబది సద్విద్యలో అద్భుతంగా అపూర్వంగా అహంకారం గురించి చెబుతూ అద్భుతంగా అపూర్వంగా ఉదాత్తంగా దాన్ని ఎంతో ఎనాలిసిస్ చేసి ఎంతో విశ్లేషణ చేసి ఉన్నది నలుబదిలో భగవాన్ చెప్పారు. దేని గురించి? అహంకారం గురించి. మనం మరణించిన తర్వాత దేహాల్లో మార్పు వస్తుంది, పరిసరాల్లో మార్పు వస్తుంది, అంతేగాని అహంకారానికి మార్పు ఏమి ఉండదు. పుట్టిన మొదలు ఆ దేహాన్ని ఏమి, ఏదో దేహాన్ని ఆశ్రయిస్తుంది. ఈ అహంకారం ఏ దేహాన్ని అయితే ఆశ్రయించిందో మళ్ళీ ఆ దేహం మరణించే వరకు ఏదో రూపాన్ని అది ఆశ్రయించుంటుంది, రూపాలను మారుస్తూ ఉంటుంది. అది శరీరం మరణించేటప్పుడు కూడా ఏదో రూపాన్ని స్మరిస్తూ ఉంటుందని. అంటే ఇప్పుడు ఇంతకే ఆయన చెప్పేది ఏంటంటే, ఒక సామాన్య మానవుడు, ఒక సాధారణ మానవుడు ఏది ఆలోచించినా వాడి ఆలోచనకి ఆధారం, వాడి ఆలోచనకి సపోర్ట్ అహం వృత్తి మాత్రమే అన్నారు. నీ ఆలోచనలకి, నీ తలంపులకి, నీ ఊహలకి, నీ సంకల్పాలకి నీకు లోపల ఆధారంగా ఉన్నది నీ అహం వృత్తి మాత్రమే. అహం వృత్తి మీద బేస్ అయ్యే నీ ఆలోచనలన్నీ కూడా నిలబడి ఉన్నాయి. అంటే మనస్సుని అహం వృత్తి అని కూడా మనం చెప్పొచ్చు. అంటే నీ తలంపులని దాని మీదే ఆధారపడి ఉన్నాయని ఒక అద్భుతమైన మాట చెప్పారని భగవాన్. వండర్ఫుల్గా ఉంటుంది ఈ మాట. సర్వసాధారణంగా మనం ఎవరికైనా ఉపకారం చేస్తామనుకోండి, లేకపోతే ఇప్పుడు శ్రమదానాలు కూడా చేస్తున్నాం మనం, ఏమన్నా ఈ శ్రమదానాలు చేయనివ్వండి, లేకపోతే మనం స్వార్థం లేకుండా ఏదైనా పని చేయనివ్వండి, ఏమంటే స్వార్థంతో చేసే పని వదిలేయండి. స్వార్థం లేకుండా చేసే పని ద్వారా కూడా సాటిస్ఫై అహం వృత్తి అన్నట్టు. ఇప్పుడు ఏదో సెల్ఫ్లెస్ వర్క్ నేను చేస్తాను, ఈ బయట ఈ సటిల్గా ఉంటుంది ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోండి. నేను ఏదో స్వార్థం లేకుండానే పని చేస్తాను, అది శ్రమదానమని ఇంకో దానం అని ఇంకో దానం అనండి. అప్పుడు నేను ఏదో ఇతరుల కోసమే కొంత కష్టపడి పని చేస్తాను అనుకోండి, అప్పుడు నాకు ఎంతో కొంత సంతోషం వస్తుంది, నాకు ఏదో సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఆ సాటిస్ఫైది కూడా నీలో ఉన్నటువంటి నిజం కాదు, నీలో ఉన్నటువంటి అహం వృత్తే, నీలోని ఇగోషన్సే అది సాటిస్ఫై అవుతుంది. అది ఇతరులు చెప్పక్కర్లేదు, నువ్వు అబ్జర్వ్ చేస్తే నీకే తెలుస్తుంది అన్నారు. ఇది స్పిరిచువల్ సైన్స్ కాకపోతే ఏమిటి చెప్పండి? ఇది ఫిక్షన్. ఇది మీరు రమణ మహర్షి చెప్పారని మీరు ఎవరు నమ్మొద్దు. సెల్ఫిష్ వర్క్ వదిలేయండి. సెల్ఫ్లెస్ వర్క్ ద్వారా కూడా సాటిస్ఫై అయ్యేది ఈ అహంకారం మాత్రమే, ఈ అహం వృత్తి మాత్రమే. ఇది ఎవరైనా కాదని చెప్పగల వారు ఇక్కడ ఎవరైనా ఉంటే చెప్పండి. ఇది సైన్స్ కాకపోతే ఏంటి? ఇది ఒక ఫిక్షన్. ఇది లేదా ఊహించి చెప్పేది మన అనుభవం. ఈ ప్రపంచంలో దేవుడు నన్ను చూసి నవ్వుకుంటున్నారటండి. ప్రపంచం అంటుందటండి, నన్ను గురించి పరిశోధిస్తున్నారా, ఆ పరిశోధించే నేనెవడో నీకు తెలుసని ప్రపంచం అడిగినా మనకేం బుద్ధి రావటం లేదట. ఈ లోక విచారణ మనం చేస్తున్నాం, ఎవరైనా ఆ గురించి విచారణ చేస్తున్నావు, ఆ విచారణ చేసి ఆ నేనెవడని లోకం మనల్ని అడిగింది అనుకోండి, ఆ లోకం అయితే దానికి మనం సమాధానం చెప్పలేము. రమణ మహర్షి అద్భుతమైన టీచింగ్ అండి, అది అపూర్వమైన టీచింగ్ అది. ఇది వైకుంఠానికి శరీరం మరణించిన తర్వాత వైకుంఠానికి వెళదాం, శరీరం మరణించిన తర్వాత కైలాసానికి వెళదాం, ఎక్కడ ఉత్తమ లోకాలకు వెళ్ళిపోదాం, ఈ నేనుని తీసుకెళ్లి వైకుంఠంలో కూర్చోబెడదాం, ఈ నేనుని తీసుకెళ్లి కైలాసంలో కూర్చోబెడదాం, ఈ నేనుని తీసుకెళ్లి స్వర్గంలో కూర్చోబెడదాం శరీరం మరణించాక అని ఊహించేవాళ్ళే. కానీ ఈ నేనులోంచి, ఈ నిజానేనులోంచి, ఈ నిజానేనిలోంచి, ఈ ఫాల్సైలోంచి, ఈ సైతానులోంచి, ఈ రూపములేని అహంకార పిశాచంలోంచి విడుదల పొందటానికి ఎవడూ ప్రయత్నం చేయటం లేదు. ఇదే మాయ అన్నాడు. మాయ అంటే ఎక్కడో ఉందనుకోకండి మీరు, ఇదే మాయ. అంటే అహంకారానికి రూపం లేదు, తనకు రూపాలను పట్టుకుంటూ ఉంటుంది. అదొక పిశాచం, అదొక పిశాచం. ఆ పిశాచంలోంచి విడుదల పొందటానికి మనం ప్రయత్నం చేయటం లేదు సరికదా. ఈ పిశాచాన్ని తీసుకెళ్లి వైకుంఠంలోనూ కైలాసంలోనూ కూర్చోబెట్టడానికి మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ఏ జీవుణ్ణైతే నువ్వు వైకుంఠానికి తీసుకెళ్దాం అనుకుంటున్నావో వాళ్ళలోంచి విడుదల పొందటానికి ప్రయత్నం చెయ్యి. ఆ నేనులోంచి విడుదల పొందటానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. అది నువ్వు శరీరం ఉండగా, నీకు ఆరోగ్యం ఉండగా, పరిస్థితులు నీకు అనుకూలంగా ఉండగా, నువ్వు సాధన చేయలేనప్పుడు ఎప్పుడో మరణించిన తర్వాత చేస్తావని ఎక్కడుంది? ఈ రోజున, ఈ రోజు నువ్వు చేయలేకపోతే రేపు చేస్తావని ఎక్కడుంది? రేపుకు రూపు లేదు. అది నువ్వు చేసేది ఇప్పుడే చెయ్యి, ఇక్కడే చెయ్యి. నువ్వు సోమరతనంగా ఉండకు, సోమరతనంగా నీ రోజును పాడు చేసుకోవద్దు, సోమరతనంగా మీ జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు. నీ పని ఏదో మీరు శ్రద్ధగా చూసుకుంటూ సాధ్యమైనంత వరకు ఇతరుల గొడవల్లోకి వెళ్లకుండా, సాధ్యమైనంత వరకు ఇతర విషయాల్లో కలవ చేసుకోకుండా, నీ పనులే నీ పనులే మీరు జాగ్రత్తగా చూసుకుంటూ ఈ నేను విచారణ చెయ్యండి, సోమరతనంగా జీవితాన్ని గడపవద్దు. అది ఆయన సందేశం. ఈ నేను గురించి మీరు విచారణ చెయ్యండి. ఆ దేవుడు ఉన్నాడో లేదో మీకు తెలియదు, కానీ నేననేది ఉందని సంగతి మీకు తెలుస్తుంది. ఈ నేననే తలంపు మొదలులోనే ఆ దేవుడు మీరు వెతికే దేవుడు ఉన్నాడు. మీరు ఎవరైతే భగవంతుడు భగవంతుడు అనుకుంటున్నారో, ఎవరైతే సర్వంతర్యాన్ని అనుకుంటున్నారో, ఎవరైతే కంట్రోలర్ని మీరు అనుకుంటున్నారో, వాడు మీ హృదయంలోనే ఉన్నాడు అయ్యా. మీ హృదయంలో సంథింగ్ లేకపోతే, మీ హృదయంలో చైతన్యం కనుక లేకపోతే మీకు ఈ నేననే తలంపు కూడా ఉదయించదు. అంటే నథింగ్లోంచి రావటం లేదు ఇది, ఇది సంథింగ్లోంచే ఇది వస్తుంది. అంటే అది మీ సెంటర్ మీ హృదయంలోనే ఉంది, అది ఎక్కడో ఉందని మీ కంట్రోలర్ ఎక్కడో ఉన్నాడు అనుకోవద్దు. మీ కంట్రోలర్ మీ హృదయంలోనే ఉన్నాడు.
అంటే మన హృదయంలోనూ ఉంది. వస్తు ఎక్కడుంది? మన హృదయంలోనూ ఉంది. అది ఈ మనస్సుని రవ్వంత ముళ్ళంత కాస్త అంతర్ముఖం చేయగలగాలి. రమణ మహర్షి గారి నిర్వచనం ఆయన ఏది చెప్పినా మ్యాథమెటికల్ యాక్యురసీ. అంతర్ముఖం గురించి ఏమని చెప్పారంటే, మనస్సు హృదయాన్ని విడిచిపెట్టకుండా హృదయంలో కనుక నిలకడగా అది ఉంటే అది అంతర్ముఖం. హృదయాన్ని విడిచిపెట్టి బయటకు వస్తే అది బాహ్యముఖం అవుతుంది. అది హృదయంలో కనుక మనస్సు హృదయంలో నిలబడి ఉంటే, హృదయంలో కనుక అది పెర్మనెంట్గా కనుక ఉండగలిగితే, దానికి వచ్చే రూపచింతన నామచింతన, రూపచింతన ద్వారా నామచింతన ద్వారా దానికి ఫుడ్ సప్లై అవుతూ ఉంటుంది. ఎవరికి? ఈ నేనే తలంపుకి. మంచిది ఈ నేనే తలంపుకి ఎప్పుడైతే హృదయంలో ఉందో అది దానికి రూపచింతన ఉండదు, నామచింతన ఉండదు. అప్పుడు ఫుడ్ సప్లై కట్ అయిపోతుంది దానికి. ఎవరికి? ఈ జీవుడికి కట్ అయిపోతుంది, మనస్సుకి కట్ అయిపోతుంది. హృదయ నివాసం చేయగా 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 అది అక్కడ లయించేది కరిగిపోతుంది. ఎక్కడ? హృదయంలో. అది హృదయాకారం చెందుతుంది, హృదయాకారం చెందుతుంది. అప్పుడు నువ్వు జన్మలు లేని స్థితికి ఎదుగుతావు. అంటే ఈ నేను అంటే అహంకారం నశిస్తుంది. అక్కడ ఎక్కడ నశిస్తుంది? ఎక్కడైతే దేవుడు ఉన్నాడో, ఎక్కడైతే చైతన్యం ఉందో అక్కడది నశిస్తుంది. ఈ నేను ఎవడనే విచారణ చేయటానికి చాలామంది ముందుకు రారు. దానికి రమణ మహర్షి గారు సమాధానం చెప్పారు. ఈ నేను ఎవడో విచారణ చేస్తే ఈ నేను పోతే నేను పోతానేమో వాడికి భయం పట్టండి. వాడి మనిషి ఏంటంటే వాడు నేను ఈ నేనే వాడనుకుంటున్నాడు. ఈ నేననే తలంపే వాడు నిజం అనుకుంటున్నాడు. సాధన చేసి ఈ నేననే తలంపును పోగొట్టుకుంటే వాడే పోతాడేమో నాకు భయం అట్టండి. అంటే దానికి జోలికి వెళ్ళటండి, దాని విచారణ చేయటట్టండి. ఏమండి దాని విచారణ ఏంటి? విచారణ చేస్తాడు పోతాడేమో భయం అట్టండి వాడికి. అంటే రమణ మహర్షి గారు చెప్పారు, అందరినీ బోనెక్కిస్తున్నారు కానీ ఈ నేనే ఎవడో బోనెక్కించడం లేదని. ఈ నేను బోనెక్కించి విచారణ చేయమని. ఈ నేను ఏదైతే మనం నేను నేను అంటున్నామో ఆ నేనుని బోనెక్కించి విచారణ చేయమని ఆయన చెప్పింది. మానవుడి యొక్క దుఃఖానికి కారణం బయట లేదు, మానవుడి యొక్క దుఃఖానికి కారణం లోపలే ఉంది. అది అహంకార రూపంలో ఉంది, అది కర్తృత్వ రూపంలో ఉంది. అంచేత అహంకారం నశించే వరకు దుఃఖం మనిషిని వెంటాడుతూ ఉంటుంది. ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. తాత్కాలికంగా మీరు సుఖంగా ఉండొచ్చు కానీ మీకు దుఃఖం లేదనుకోకండి, మీ దుఃఖం వాయిదాలు పడతాను. అంటే మోక్షం పొందే వరకు, ఆ మోక్షస్థితిని మనకు అందుకునే వరకు దుఃఖం వెంటాడుతూనే ఉంటుంది ఏదో రూపంలో. తాత్కాలికంగా సుఖం ఉంది కాబట్టి ఈ సుఖం పెర్మనెంట్గా ఉంటుందని ఎవరు అనుకోవద్దు. మానవుడు మోక్షానుభవం పొందే వరకు, ఆత్మానుభవం పొందే వరకు, వాడు స్వరూపాన్ని వాడు అనుభవంలోకి తెచ్చుకునే వరకు ఆ ప్రతి మానవుని కూడా దుఃఖం వెంటాడుతూ ఉంటుంది. అది అంటే దుఃఖము లేని స్థితి ఎదగాలంటే మనం మోక్షం పొంది తీరవలసింది. ఆ దుఃఖము లేని స్థితి, ఆ స్థాయిని మనం అందుకోవాలంటే మనం మోక్షం పొంది తీరవలసింది. అంటే మనిషి యొక్క గమ్యం మోక్షమే, మనిషి యొక్క గమ్యం మోక్షమే. మోక్షం అంటే విడుదల. దేనిలోంచి విడుదల? అజ్ఞానంలోంచి విడుదల, మాయలోంచి విడుదల, ఈ నేనులోంచి విడుదల. ఏదైతే నువ్వు నేను నేను అంటున్నావో ఆ దేహానికి పరిమితమైన నేనులోంచి విడుదల పొందటమే మోక్షం. దేహగతమైన నేను లేకపోతే అజ్ఞానం లేదు. అజ్ఞానానికి ఇదే కారణం, అనర్థాలకి ఇదే కారణం, అశాంతికి ఇదే కారణం, పునర్జన్మలకి ఇదే కారణం, ఇంటిలో కలహాలకి, సమాజంలో కలహాలకి, దేశంలో కలహాలకి, ప్రపంచంలో అన్ని స్పర్ధలకి కూడా అహంకారమే కారణం. అంచేత రమణ మహర్షి గారు ఏమని చెప్పారంటే, అహంకారం ఉంటే అంతా ఉంది, అది లేకపోతే ఏదీ లేదు. అహంకారం ఉంటే నువ్వున్నావు, అహంభావం ఉంటే నువ్వున్నావు, అహంభావం ఉంటే నేనున్నాను, అహంభావం ఉంటే సంసారం ఉంది, అహంభావం ఉంటే దేవుడు ఉన్నాడు, అహంభావం ఉంటే పూర్వజన్మం ఉంది, అహంభావం ఉంటే రాబోయే జన్మం ఉంది, అది లేకపోతే ఏదీ లేదు. ఈ సృష్టి అంతా ఒంటి స్తంభం మేడ మీద ఆధారపడి ఉందన్నారండి. మొత్తం ఈ లోకమే కాదు, పరలోకాలు కూడా ఒంటి స్తంభం మేడ మీద ఆధారపడి ఉంది. ఈ నేను అనే తలంపు మీద, ఈ ఐ సెన్స్ మీద, ఈ ఈగో సెన్స్ మీదే మొత్తం సృష్టి అంతా ఆధారపడి ఉంది. ఆ నేను అనే తలంపు నువ్వు పోగొట్టుకుని చూడు, అవి ఉన్నదేదో నీకు వ్యక్తం అవుతుంది. మనకు అసత్యము సత్యం వలె కనిపిస్తుంది, నిజము కానిది నిజం వలె కనిపిస్తుంది. ఈ హృదయంలో ఉన్న నిజము తెలుసుకునే వరకు నిజము కానిది నిజం వలె నీకు కనిపిస్తూనే ఉంటుంది. అంచేది కృష్ణుడు కూడా గీతలో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. నువ్వు లేనిదాన్ని ఉంది ఉంది అనుకున్నప్పుడు కూడా అది ఉండటం జరగటం లేదు. ఉన్నదాన్ని లేదు లేదు అనుకున్నది కూడా లేకుండా పోదు. ఉన్నదేదో ఉంది,
నువ్వు లేదు లేదు అనుకోవచ్చు, నువ్వు అనుకోవటం వల్ల లేకుండా పోదు. మీరు బాగా అర్థం చేసుకోండి, అనుభవం ఉన్నప్పుడు అనుకోవటాలు అక్కర్లేదు, అనుభవం లేనప్పుడే అనుకోవటాలు. నేను బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అనుకున్నా లేదా ఇంకోటి అనుకున్నా అనుభవం లేనప్పుడు, అనుభవం వచ్చినప్పుడు అహం బ్రహ్మాస్మి అని అనుకోక్కర్లేదు. అంటే నీ సాధనకి సహాయం చేయటం కోసం అహం బ్రహ్మాస్మి లేదా అనుకోవటం పని లేదు. వస్తువు నీ చేతిలో ఉన్నప్పుడు ఇమాజినేషన్ తోటి నీకు పని లేనే లేదు. మీరు జాగ్రత్తగా సూక్ష్మబుద్ధిని పెంచుకుని సత్పురుషులు సహవాసం చేసి ఆహార విషయంలో యుక్తంగా ఉండి, మాటల విషయంలో యుక్తంగా ఉండి, నిద్ర విషయంలో యుక్తంగా ఉండి సూక్ష్మబుద్ధిని పెంచుకుంటే ఈ రమణ మహర్షి గారు చెప్పిన నేనేవడనే విచారణ కూడా మీరు అనుకున్నంత కష్టం కాదది. అంటే మనకు అర్థం అవుతుంటే తేలిక అవుతుంది. మనకి ఏదైతే అర్థం అవుతుందో, ఏదైతే అవగాహన అవుతుందో అది మనకు తేలిగ్గా ఉంటుంది. మనకు అవగాహన కానిది అది కష్టం అనిపిస్తుంది మనకి. అంచేత అర్థం చేసుకోవటం కూడా ఒక యోగమే. అంచేత ఈ విచారణ నేననే విచారణ మీ కనుక శ్రద్ధ కలిగితే, ఇంట్రెస్ట్ కలిగితే, దాని పట్ల మీకు అది ఆచరించాలా, వస్తువును తెలుసుకోవాలనే కాంక్ష మీ హృదయాంతరాలలోంచి ఉబికి వస్తూ ఉంటే అది మీరు అనుకున్నంత కష్టం కాదు. ఇది గణపతి శాస్త్రి గారికి నేను గురించి చెప్పిన వివరణ ఇంతవరకు మనం చెప్పుకున్నాం. రమణ మహర్షి గారు తల్లిదండ్రులు పెట్టిన నామం వెంకటరమణ. శాస్త్రి గారు ఏం చేశారంటే ముందు వెంకట తీసేసి రమణకు ఒక మహర్షి కలిపారంతే. అంటే మహర్షి అంటే యథార్థాన్ని గ్రహించిన వాడు, తత్వాన్ని తెలుసుకున్నవాడు, జ్ఞానాన్ని అనుభవించిన వాడు ఋషి. ఋషి అంటే నిజము తెలిసినవాడు. నోయర్ ఆఫ్ ట్రూత్ ఏమంటారంటే ఋషి అంటారు, యథార్థాన్ని తెలిసినవాడు ఋషి అంటారు. గణపతి శాస్త్రి గారు ఒకసారి అన్నారు, ఏమండి చదువుకున్న వాళ్ళు వచ్చినా ఈ నేను గురించే చెబుతున్నారు, మీరు చదువు లేని వాళ్ళు వచ్చినా ఈ నేను గురించే చెబుతున్నారు. మీ దగ్గరికి మంత్రులు వస్తున్నారు, సైంటిస్టులు వస్తున్నారు, పెద్ద పెద్ద ఎడ్యుకేటెడ్ పీపుల్ వస్తున్నారు, ఎడ్యుకేషన్ లేని వాళ్ళు వస్తున్నారు, ఈ నేను గొడవ ఏమిటండి? ఎవరొచ్చినా ఈ నేను తెలుసుకుంటారు మీరు? ఈ నేను గురించే మీరు చెబుతున్నారు, ఇంకేమి కథలు లేవు, పురాణాలు లేవు, వృత్తాంతాలు ఏమి లేవు, ఈ నేననే తలంపుని దాని మూలాన్ని పట్టుకోమనే మీరు చెబుతున్నారు, దాన్నే విచారణ చేయమంటే ఈ నేననే విచారణ చేయమంటున్నారు. మరి చదువుకున్న వాళ్ళకి అదే చెబుతున్నారు, చదువు లేని వాళ్ళకి అదే చెబుతున్నారు ఏంటని గణపతి శాస్త్రి గారు ఓసారి ఎవరూ లేకుండా చూసి భగవాన్ అడిగారటండి. అయితే భగవాన్ అన్నారటండి, శాస్త్రి గారు చదువుకున్న వాళ్ళందరికీ నిజం చెప్పి చదువు లేని వాళ్ళందరికీ అబద్ధాలు చెప్పమననే ఉద్దేశం. మీరు చెప్పమంటే అబద్ధాలు చెబుతాను, అసత్యాలు చెబుతాను, కానీ ఇంతవరకు నేను చెప్పిన అన్ని అసత్యాలని మన నానోడి చోటే అన్నారు. ఆయనండి రమణ మహర్షి అంటే ఏకాంక్ష లేదు, అంటే బాడీలెస్, మైండ్లెస్, వరల్డ్లెస్. డాక్టర్ రాధాకృష్ణన్ మాటలో చెప్పాలంటే ఆయన ఒకటే మాట అన్నాడు, రక్త మాంసాల్లో ఉన్న దేవుడు ఎలా ఉంటాడో మీరు చూడాలంటే రమణ మహర్షిని చూడండి అని. రమణ మహర్షి గారు చెప్పి రిప్లైస్ అన్నీ కూడా చాలా ప్రాపర్గా ఉంటాయి, సైంటిఫిక్గా ఉంటాయి. నమ్మండి, విశ్వసించండి అనే మాటలు ఏమీ చెప్పరు. దేవుడు ఉన్నాడా అని అడిగారు ఒకరు. మన అయితే భగవద్గీతలో 18వ అధ్యాయంలో ఉంది, కఠోపనిషత్తులు ఎలా ఉంది, బృదారణకు ఉపనిషత్తులు ఉంది, బైబిల్ ఎలా ఉంది అని ఎలా చెబుతాం మనం. ఆయన చెప్పింది ఎంత వండర్ఫుల్ రిప్లై చూడండి, ఎంత బ్యూటిఫుల్ రిప్లై చూడండి, ఎంత చార్మింగ్ రిప్లై చూడండి. మీరు చదివిన వేదాల్లో కానీ, మీరు చదివిన ఉపనిషత్తుల్లో కానీ ఇటువంటి అందమైన రిప్లై ఎక్కడ ఉందో చూడండి. దేవుడు ఉన్నాడా అని ఆయన ప్రశ్న. ఆయన వెంటనే కౌంటర్కి వస్తుంది, వచ్చి నీవు ఉన్నావా అన్నాడు. నేను ఉన్నాను అన్నాడు. నువ్వుంటే వాడు లేకుండా ఎక్కడికి పోతాడు అన్నారు. అంటే నీవుంటే వాడు ఉన్నాడు, నీవుంటే పునర్జన్మ ఉంది, నీవుంటే స్వర్గము ఉంది, నీవుంటే నరకము ఉంది. నువ్వు ఏదైతే మన పురాణాల్లో వర్ణిస్తున్నారో ఈ స్వర్గాలు నరకాలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎవరికి, ఇవన్నీ దేని మీద బేస్ ఉన్నాయి? ఈ ఒంటి స్తంభం మేడ మీద, ఈ నేననే తలంపు మీద బేస్ ఉన్నాయి. ఇంకొకటి ఏమిటంటే దేవుడు ఉన్నాడా లేడా అని అడిగాడు. అంటే ఆయన సమాధానం చెప్పారంటే దేవుడు లేకపోతే గొడవే లేదు, ఒకవేళ ఉన్నాడనుకునే అవసరం వాడికి లేదు అన్నారు. ఈ రిప్లైస్లో నా అందాలు చూడండి, చెవులున్న వాళ్ళందరూ వినండి, మేధస్సు ఉన్న వాళ్ళందరూ ఆలోచించండి. భగవంతుడికి మనకు మెదడు కూడా ఇచ్చాడు, ఇది ఆలోచించండి. ఇంకొకడు ఇంకో ప్రశ్న అడిగాడు, దేవుణ్ణి నాకు తెలుసుకోవాలని ఉందని. ఆయన అన్నారు, దేవుడు వచ్చి నిన్ను అడిగాడని నన్ను తెలుసుకోమని అన్నారు. పాప ఆయన ఎప్పుడు నన్ను అడగలేదని అన్నాడు. మరి ఆయన కూడా నీకెందుకన్నాడు? ఆయన తెలుసుకోమని అడిగితే నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఆయన వచ్చి నేను ఎప్పుడు అడగలేదు తెలుసుకోమని, మరి ఆయన విషయం నీకెందుకన్నాడు? అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనకి కావలసింది దేవుడు కాదు, మనకు కావలసింది సుఖం, మనకు కావలసింది శాంతి, అన్డైల్యూటెడ్ పీస్, అన్డైల్యూటెడ్ హ్యాపీనెస్, అది పెర్మనెంట్ పీస్, పెర్మనెంట్ హ్యాపీనెస్, అది మనకు కావలసింది. అంటే దేవుణ్ణిలో శాంతి ఉంది, దేవుణ్ణిలో సుఖం ఉంది, దేవుణ్ణిలో ఆనందం ఉంది. అంటే మనకు ఆనందం కావాలని మనం కోరుకుంటున్నాం. ఆయన ప్రతి మనిషి కూడా ఎవడు దుఃఖాన్ని కోరుకోడు, హ్యాపీనెస్నే కోరుకుంటాడు ప్రతి మనిషి. ఏం చేత? మన హృదయంలోనిది హ్యాపీనెస్సే. అంచేది మనకి ఎంతసేపు దుఃఖం, నేను నాకు దుఃఖం రావాలని సృష్టిలో ఏ జీవి కోరుకోడు, నేను సుఖపడాలనే ప్రతి జీవుడు కోరుకుంటాడు. ఎంచేది వాడు హృదయంలో ఉన్నది సుఖం మాత్రమే, వాడు హృదయంలో ఏదైతే ఉందో అదే కోరుకుంటున్నాడు వాడు. అవి వాడు శాంతి కావాలనే కోరుకుంటాడు, అశాంతి ఎవడు కోరుకోడు. వాడు హృదయంలో ఏ శాంతి అయితే ఉందో, వాడు హృదయంలో ఏ ఆనందం అయితే ఉందో, వాడు హృదయంలో ఏ సుఖం అయితే ఉందో అదే వాడికి తెలియకుండా కోరుకుంటున్నాడు. వాడు హృదయంలో ఉన్నదే వాడు కోరుకుంటున్నాడు. అంచేది ఇవన్నీ ఎక్కడున్నాయి? సుఖం ఎక్కడుంది? దేవుళ్ళో ఉంది. శాంతి ఎక్కడుంది? దేవుళ్ళో ఉంది. ఆనందం ఎక్కడుంది? దేవుళ్ళో ఉంది. అంచేత నువ్వు దేవుణ్ణి కోరుకుంటున్నావు అంటే నీ సుఖం కోసమే నువ్వు దేవుణ్ణి ప్రార్థిస్తున్నావు. అంటే దేవుడు నాకు దేవుడు కావాలంటున్నావు అంటే నువ్వు ఎందుకు అడుగుతున్నావు? నీకు తెలియకుండా నీకు కావలసిన దేవుడు కాదు, సుఖమే కావాలి. అంచేత ఈ సుఖం, ఆ సుఖానికే దేవుడు అని పేరు పెట్టావు. నీకు కావలసింది శాంతే, ఆ శాంతికి దేవుడు అని పేరు పెట్టావు. అయితే నీకు కావలసింది ఆనందం, ఆనందానికి నువ్వు దేవుడని పేరు పెట్టావు. అదంతా నువ్వు వెతికే వస్తువు అంతా కూడా నువ్వు ఏదైతే అన్వేషిస్తున్నావు అది ఎక్కడో నీకు దూరం లేదు, అది ఎక్కడుంది? నీ హృదయంలోనే ఉంది. అంచేది గురువు చేసే సహాయం కూడా ఏమిటంటే, గురువు యొక్క సహాయం ఏమిటంటే నీ మనస్సును అంతర్ముఖం చేయటానికి ప్రయత్నం చేస్తాడు వాడే గురువు. రమణ మహర్షి గారు అరుణాచలం వచ్చాక మానవ జాతికి ఇచ్చిన సందేశం అదే మొట్టమొదట్లో, అంటే తల్లి ద్వారా సందేశం ఇచ్చాడు. ఆయన ఏమని చెప్పాడంటే తల్లిగారితోటి, ఈశ్వరుడు జీవులను వారి వారి ప్రారంధమును అనుసరించి ఆడిస్తున్నాడు. జరగవలసినది జరిగే తీరును, జరగరానిది ఎవరు ఎంత ప్రయత్నము చేసినా జరుగునే జరగదు. ఇది నిశ్చయం, ఇది సత్యం, ఊరక ఉండటం ఉత్తమం అని చెప్పారు. అంటే బాగా అర్థం చేసుకుని, వాక్యం మీకు అర్థమైతే దుఃఖం ఇప్పుడే ఎక్కడే నశిస్తుంది, ఎప్పుడో ఎక్కడో కాదు, ఇప్పుడే ఎక్కడై మీకు దుఃఖం నశిస్తుంది. ఇది బాగా మీరు అర్థం చేసుకోండి. ఒక ప్లేడర్ గారు భగవాన్ ఏమని అడిగారంటే, ఏమండి మీ తల్లి గారితో మీరు జరగవలసింది జరుగుతుందని చెప్పారు, జరుగు రానిది ఎవరు ఎంత ప్రయత్నం చేసినా జరుగుదని చెప్పారు, మరి ఈ సాధనలు ఎందుకు, ఈ శ్రవణాలు ఎందుకు, ఈ మననాలు ఎందుకని అడిగారు ఒక ప్లేడర్ గారు. మరి జరగవలసిందంతా జరిగిపోతూ ఉంటుంది కదా. అంటే అప్పుడు భగవాన్ ఏమని చెప్పారంటే, దేహం ఏం చేస్తుందంటే దాని ప్రారంభం ప్రకారం అది నడుస్తూ ఉంటుంది. అంటే నువ్వు కనుక సాధన చేస్తుంటే, నువ్వు కనుక విచారణ చేస్తుంటే బాహ్య సంఘటనల యొక్క ప్రభావం నీ మీద పడదని సాధనా బలం వల్ల. రమణ మహర్షి గారి తల్లి, ఆయన 1922 మహర్షి గారి తల్లి నిర్వాణం చెందింది. నిర్వాణం చెందితే భవిష్యత్తులో ఆవిడికి అనేక జన్మలకు రావటానికి తగిన వాసనలు సంస్కారాలు ఉన్నాయి. ఆయన అనుగ్రహాన్ని ప్రవేశపెట్టి, ఆయన ఆత్మశక్తిని ప్రవేశపెట్టి ఆ సూక్ష్మ లోకాల్లో సూక్ష్మ దేహాలతోటి ఆవిడ సంస్కారం ఆవిడ చేత అనుభవింపజేసి. ఒక మాట మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మనలో తెలియకుండా మనలో ఏదైనా సంస్కారం ఉందనుకోండి, ఏదో హిడిన్గా మనలో ఏదైనా ఒక వాసన ఉందనుకోండి, ఏదైనా ఒక తలంపు ఉందనుకోండి, అది ఎప్పుడోకప్పుడు మనకు తెలియకుండా మటుకు అది బయటికి వెళ్ళదు. ఒకవేళ ఈ శరీరం మరణించే లోపల కొన్ని అనుభవాలు మనకు రావనుకోండి, ఆ వాసన మనలో ఉన్న వాసనలో మనకు తెలియవనుకోండి, రాబోయే జన్మలైనా పలానా వాసన ఉన్నట్టే మనకు తెలియకుండా గురువు కానీ ఈశ్వరుడు కానీ బయటికి తీయటానికి వీల్లేదు. ఇది రాజ్యాంగం మనకి తెలియపరుస్తాడు. నీలో పలానా టెండెన్సీ ఉందని మనకు తెలియపరుస్తాడు, తెలియపరిచిన తర్వాత తీసేస్తాడు గురువు ఈశ్వరుడు కూడా. కొన్ని క్షణాలు మనకు ఆ టెండెన్సీ ఉన్నట్టు మన బ్రెయిన్లోకి తీసుకొచ్చి అది తెలియపరిచి అప్పుడు ఎలిమినేట్ చేస్తాడు. అంచేత రమణ మహర్షి గారి తల్లి గారికి కూడా ఆ సూక్ష్మ లోకాల్లో సూక్ష్మ దేహాలతోటి ఆవిడ అనుభవించవలసిన అనుభవింపజేసి ఆవిడ చివరి స్థితిని కలగజేశాడు, అంటే మోక్షస్థితిని కలగజేశాడు. అప్పుడు ఎవరు అన్నారు, తల్లిగారు గతించారు అన్నారు, అంటే తల్లిగారు వెళ్ళిపోయారు అన్నారు. అప్పుడు భగవాన్ ఏమన్నారంటే, ఈ తల్లిగారు వెళ్ళిపోలేదు అయ్యా, వారు ఐక్యమయ్యారు అన్నారు. అంటే బ్రహ్మంలో ఐక్యమయ్యారు, అంటే వారు ఎక్కడికి వెళ్ళిపోవటం అంటే ఇంకో జన్మలోకి వెళ్ళటం, వారు ఎక్కడికో వెళ్ళిపోలేదు, వారు ఎక్కడయ్యారు, ఐక్యమే అయ్యారు, బ్రహ్మమే అయ్యారు, అంటే బ్రహ్మంలో ఐక్యమయ్యారు. అంటే రమణ మహర్షి గారు సూత్రం చెప్పారు, ఇవన్నీ ఉరికి మీకు హింట్ కోసం చెబుతున్నాను, ఉరికి మీ మెదడుకి మేత కోసం చెబుతున్నాను. నేను పుట్టాను అనుకున్న వాళ్ళు ఎవరికీ మోక్షం రాదని చెప్పారు ఆయన. నేను పుట్టాను అనుకున్న వాళ్ళకి ఎవరికీ మోక్షం రాదని చెప్పారు. వాడు పూజలు చేసినా సరే జపాలు చేసినా సరే, అంటే పుట్టింది ఎవడు, దేహం పుట్టింది. నేను పుట్టాననుకుంటాండి, ఎవరు పుట్టారు? దేహం పుట్టింది. అంటే వాడికి దేహబుద్ధి నశించలేదు. దేహబుద్ధి వాడికి నశించలేదు కాబట్టి దేహం పుట్టినప్పుడు వాడు పుట్టాననుకుంటున్నాడు, దేహం మరణించినప్పుడు నేను మరణించాలని అనుకుంటున్నాడు. దేహం మరణించినప్పుడు మనకు దుఃఖం వస్తుంది. ఆ దుఃఖపడేవాడు ఎవడు? ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. ఎవరో ఒకడు వచ్చాడు, ఒక భక్తుడు వచ్చాడు. భక్తుడు వచ్చి మాకు దగ్గర బంధు మరణించాడని దుఃఖపడుతున్నామని చెప్పాడు. అంటే రమణ భగవాన్ ఏమన్నారంటే, చనిపోయిన వాడు సుఖంగానే ఉన్నాడు అయ్యా, చనిపోయిన వాడు సుఖంగానే ఉన్నాడు, వాడి గురించి నువ్వు దుఃఖపడుతున్నావు. వాడు నిన్నప్పుడే మర్చిపోయాడు, నిన్నప్పుడే మర్చిపోయాడు, వాడు గురించి నువ్వు దుఃఖపడుతున్నావు. ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే, ఆ చనిపోయిన వాడు గురించి కాదు నువ్వు దుఃఖపడవలసింది, ఈ దుఃఖపడేవాడికి ఇంకా చావు రాలేదని దుఃఖపడమన్నా. అది ఆయన చెప్పింది. 1950 ఏప్రిల్ నెల 14వ తేదీ రాత్రి 8:47 రమణస్వామి దేహం చాలించారు. ఉపాధిని దృష్టితో అక్కడ చూస్తున్నాం. పరమాత్మకి మరణం లేదు, పరమాత్మకి జన్మ లేదు. అంటే ఉపాధిని దృష్టిలో పెట్టుకుని చెప్పుతున్నాం. ఆయన శరీరం విడిచిపెట్టిన టైంలో ఒక మహావిరుగు, ఒక మహావిరితిరు, ఒక పెద్ద లైట్ ఆకాశం అంతా కూడా మెరిసిన ఆకాశంలో ప్రయాణం చేసింది. ఆయన ఏ క్షణంలో అయితే ప్రాణాన్ని విడిచిపెట్టారో అదే క్షణంలో వెలితిరు ఆకాశంలో ప్రయాణం చేసి అరుణగిరిలో అరుణాచల శిఖరంలో అదృశ్యమైంది. మీ మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, ఇక్కడికి వచ్చిన మీలో ప్రతి ఒక్కరిని కోరేది ఏంటంటే, పూర్వం మీరు అరుణాచలం యాత్ర చేయని వాళ్ళు ఒకసారి అరుణాచలం యాత్ర చేయండి. ఎందుచేతంటే ఈ అరుణాచలం వచ్చిన వాళ్ళు ఒట్టి చేతులతోటి బయటికి వెళ్ళరు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు నాస్తికులు ఆస్తికులు అవుతారు, ఆస్తికులు భక్తులు అవుతారు, భక్తులు జ్ఞానులు అవుతారు అని చెప్పారు. ఎవరండి? భగవాన్ చెప్పారు. ఆయన రమణస్వామి ఆచార్యుడు, లోక గురువు. ఆయన వచ్చింది ఏంటంటే, కేవలము విచారణ. మీరు శాస్త్రాల్లో కాదు చేయవలసింది. మీ హృదయంలోనే భగవంతుడు ఉన్నాడు, ఎక్కడో దూరాన ఉన్నాడని మీరు అనుకుంటున్నారు. అయితే మీ హృదయంలోనే మీ మనస్సును ముంచండి, మీ హృదయంలోనే మీ మనస్సును ముంచండి, మీ హృదయంలోనే మీ మనస్సును ఉంచండి. అక్కడ మీకు వస్తూ ఈ మనస్సు హృదయంలో అంటే అక్కడ నార్మల్గా ఉండాలి, న్యాచురల్గా ఉండాలి, టెన్షన్ లేకుండా. అంటే మీ మెదడులో మీ మనస్సు జాగ్రత్త అవస్థలో మీ మెదడులో మీ మనస్సు ఎంత సహజంగా ఉంటుందో, అంత సహజంగా మీ హృదయంలో మీ మనస్సును ఉంచితే అప్పుడు దానికి ఫుడ్ సప్లై కట్ అయ్యి ఆ మనస్సు నెమ్మదిగా కరిగిపోతుంది. మీ దుఃఖానికి కారణం ఎక్కడో ఇతరులు, మీ దుఃఖానికి కారణం ఇతరులు కాదు, మీ దుఃఖానికి కారణం మీ మనస్సే. అంటే మనస్సు అణిగిపోతే దుఃఖం కూడా అణిగిపోతుంది, మనస్సు నశిస్తే దుఃఖం కూడా నశిస్తుంది. మీ పూర్వజన్మల హేతువులన్నీ కూడా మీ మనస్సులో ఉన్నాయి. అంటే మీ మనస్సు కనుక ఖాళీ బూడిదైపోతే పునర్జన్మలు లేని స్థితికి మీరు ఎదుగుతారు, అంటే వెలుగుని పొందుతారు, ఆ శాశ్వత శాంతిని పొందుతారని. ఇంకా అరుణాచలం గురించి రెండు మాటలు చెబుతాను. అంటే అరుణాచలం అంటే ఎంత ఇష్టం అంటే, ఆయనకి ఈ సృష్టిలో ఆయనకి ఏదైనా ఇష్టం అంటూ ఒకటి ఉంటే అది అరుణాచలం అనే చెప్పాలి. అంటే చివరి మినిట్లో కూడా ఆయన దేహం త్యాగం చేసే టైంలో కూడా, దేహం విడిచిపెట్టే టైంలో కూడా అరుణాచలం చాంటింగ్ చేస్తంటే ఒకసారి కళ్ళు తెరిచి చూశారటండి. ఆయన ఆనంద బాష్పాలు కారణం ఏంటండి, అరుణాచలం అంటే ఎంత ఇష్టం, దేవుడు తనకంటే వేరుగా లేడని తెలిసిన ఈ రమణ మహర్షి ఆశ్చర్యించండి. దేవుడు తనకంటే వేరుగా లేడని ఆయనకు అనుభవంలో ఉన్నప్పటికీ అరుణాచల శివాని చాంటింగ్ చేస్తుంటే ఆయన కళ్ళు తెరిచి ఆనంద బాష్పాలు కార్చారట్టిన చివరి టైంలో ఆ అరుణాచలం. ఒకసారి మీరు అందరూ కూడా అవకాశం ఉన్న వారందరూ దర్శనం చేయండి, దర్శనం చేసి తరించండి. అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల. ఎవరైతే అరుణాచలం 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 ఎవరైతే నిరంతరము స్మరిస్తున్నారో వాళ్ళ యొక్క అహం వృత్తి కాల్చి బూడి చేయబడుతుందని. అంటే అసలు అరుణాచలేశ్వరుడు అహంకారాన్ని తొలగించడం కోసమే ఆ కొండ రూపంలో ధరించాడు. ఇంచేతనే మనలో ఉన్న సద్వస్తువు మనకు అనుభవంలోకి రాకుండా ఏ అహంకారం ఏ అహంభావన అయితే మనకు అడ్డొస్తుందో అది నాశనం చేయబడుతుంది. అది అరుణాచలేశ్వరుడు అనుగ్రహం తొలగించబడుతుంది. కన్నుకు కన్నై కన్నుకు కన్నై కన్ను లేక కను నిన్ను కనువారు ఎవరు కనుము అరుణాచల. ఓ అరుణాచలేశ్వరుడా, నువ్వు కళ్ళు లేకుండా ఈ సృష్టిని అంతా చూస్తున్నావయ్యా. ఈ జగత్తులో జరిగేదంతా నువ్వు కళ్ళు లేకుండా చూస్తున్నావు. కళ్ళు లేకుండా చూసే నిన్ను చూడగలిగిన వారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారేమో చూడంటున్నారు నాయన్ని. సత్య జ్ఞానము లేని ఈ జన్మ ఫలమే నీ ఒప్పుగా రాలేరా అరుణాచల. ఓ అరుణాచలేశ్వరుడు, అంటే మానవ జీవితం యొక్క గమ్యం ఏమిటంటే జ్ఞాన సముపార్జన. జ్ఞానం అంటే ఇంతకుముందు లోక జ్ఞానం జ్ఞానం కాదు. దేహం ఎంత డైరెక్ట్గా నీకు అనుభవంలో ఉందో అంత డైరెక్ట్గా నీ హృదయంలోని సద్వస్తువును అనుభవంలో తెచ్చుకోవటం జ్ఞానం. అది ఆ జ్ఞానం కనుక సంపాదించకుండా ఈ శరీరాన్ని విడిచిపెడితే ప్రయోజనం ఏముంది అరుణాచలేశ్వరుడు. అంటే మన యొక్క లక్ష్యం ఏమిటంటే ఆ జ్ఞానాన్ని మనం సముపార్జించుకోవాలి. అంటే రమణ మహర్షి గారు చెప్పింది ఏమిటంటే, నీకు ధనం ఉంటే నీ బాడీకి కంఫర్ట్ వస్తుంది కానీ నీ మైండ్కి కంట్రోల్ రాదు. నీకు మైండ్ కంట్రోల్ కావాలంటే నేను ఎవడనే విచారణే. ఈ నేను ఎవడనే విచారణ వల్ల నీ మనస్సుకి కంట్రోల్ వస్తుంది. అంటే నీ మనస్సు నియమించబడుతుంది, నీ మనస్సు అణచబడుతుంది, నీ మనస్సు సాత్విక ప్రధానమవుతుంది. అప్పుడు నీ మనస్సు హృదయం యొక్క లోయల్లో పడిపోతుంది, హృదయం యొక్క అగాధంలో పడిపోతుంది. అంటే ఎప్పుడైతే ఈ నే ఎప్పుడైతే నిశ్శేషంగా శేషం లేకుండా ఎప్పుడైతే నీ హృదయంలో కరిగిపోయిందో, అప్పుడు దేవుడే ఎవడైతే ఈ ప్రపంచానికి సపోర్ట్గా ఉన్నాడో, ఎవడైతే ఈ ప్రపంచానికి యజమానిగా ఉన్నాడో, ఎవడైతే ఈ జీవకోటిని ఆడిస్తున్నాడో, ఆ దేవుడే నీకు నేనుగా వ్యక్తమవుతాడు అయ్యా. అంతకంటే ఏం కావాలి? శాంతి శాంతి శాంతి. థ్యాంక్స్ వాళ్ళు.